భాష్యం ఆరాధిత అనే పదము రాధారాణిని సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించి సుఖదేవ గోస్వామి ఆమె నామమును గోప్యముగా ఉంచవలనని ఎంత ప్రయత్నించినను ఇప్పటిది సహజముగానే ఆయన ముఖచంద్రం నుండి ప్రకాశించను. సుఖదేవ గోస్వామి రాధారాణి నామమును పలుకుట నిజముగా ఆమె కరుణయే. ఈ విధంగా ఆరాధిత అనే పదం ఆమె సౌభాగ్యమును ప్రకటించినట్టి దుందుబినాదం అని ఆయన వ్యాఖ్యానించారు. గోపికలు రాధారాణి పట్ల అసూయ కలిగిన వారైనట్లు పలికినప్పటికీ ఆమె శ్రీకృష్ణుని చేజిక్కించుకుంటను కాంచి వాస్తవానికి వారు మహదానందం చెందిరి. అక్కడ పైకి చూడడానికి అసూయ చెందినట్లు ఉన్నారు వాళ్ళు, కానీ చాలా ఆనందపడ్డారు. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరైనా కృష్ణుడికి దగ్గర అవుతున్నారంటే చాలా సంతోషపడతారు మిగతా భక్తులు. భక్తిలో ఎదుగుతున్న వ్యక్తిని చూసి ఇక్కడ చూడండి, మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆ ఒక్క భక్తురాలిని తీసుకున్నాడు, చాలా ఆనందంగా ఉంది వీళ్ళకి. అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. నువ్వు బాగా చేస్తున్నావు కృష్ణుడికి, నువ్వు చెయ్యి, నేను నీకు ఏదైనా సహాయం చేస్తాను, నీ కింద ఉండి అని. కానీ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, నేను చేస్తున్నా కదా, నువ్వు నాకు చేయొచ్చు కదా సహాయం, ఇది వస్తుంది. భక్తియుక్త సేవ లాంటిది చేస్తుంటాం కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను బాగా చేస్తున్నా కదా, నాకు చేయొచ్చు కదా సహాయం వీళ్ళు అని అనిపిస్తుంది. అంటే మన భక్తియుక్త సేవలో పాల్గొనలేదు అని అర్థం. భౌతిక సేవలోనే ఉన్నాం లేదా భౌతిక స్థాయిలో ఉన్నాం, అది ఇక్కడ బాగా గమనించాల్సింది మనం. రాధారాణి కూడా ఇప్పుడు కృష్ణుడికి చెప్తూ ఉంటుందంట, ఈ భక్తుడు బాగా చేస్తున్నాడు, ఈ భక్తుడు బాగా చేస్తున్నాడు, అతని దగ్గర తీసుకో, ఈ జీవాత్మని దగ్గర తీసుకో, వాళ్ళు నాకంటే బాగా చేస్తున్నారు వాళ్ళని కృష్ణుడికి చెప్తుంటుందంట ఎప్పుడు రాధారాణి. ఇది ఇక్కడ గోపికల భావం చేయొచ్చు. వీళ్ళ భావం ఏంటి, అందరినీ కృష్ణుడికి దగ్గర చేయాలి. అరే భాష్యంలో శిలరూప గోస్వామి తమ రచన యొక్క ఉజ్వల నీలమణి అందు ఇచ్చినటి రాధారాణి పద చిహ్నములను గురించి శిల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విస్తృతముగా వివరించారు. ఇక్కడ ఏం చెప్తున్నా, రాధారాణి పాదములకి చిహ్నాలు ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, ఆధారాన్ని కూడా ఉన్నాయి. సో దాని నుంచి ఏమర్థం అవుతుంది, సాధారణ స్త్రీ కాదు, భౌతిక శరీరం కాదు, భౌతికమైన వ్యక్తి కాదు అనేది అర్థం అవుతుంది. ఆమె ఎడమకాలి బొటనవేలు కింద యవ్వల చిహ్నం ఉన్నది. యవ్వల అంటే ఇంగ్లీష్ లో ఏముందా, ఇంగ్లీష్ పుస్తకం లేదు ఎవరి దగ్గర, సరే వదిలే కూర్చో. యవల చిహ్నం ఉన్నది. ఈ చిహ్నం కింద చక్రము, దాని కింద ఛత్రము, ఛత్రం కింద కరకంకణము ఉన్నది. ఆమె కాలి మధ్య భాగము నుండి బొటనవేలు తర్వాత వేలు సంధి వరకు సాగునట్టు ఒక సరళ రేఖ కలదు. నడిమ వేలి కింద పద్మము, దాని కింద ధ్వజము, దాని కింద ఒక పుష్పము కూడినట్టి లత కలవు. ఆమె చిటికెని వేలి కింద అంకుశము, కాలి మడమపై అర్ధచంద్ర చిహ్నము కలవు. ఆ విధంగా రాధారాణి ఎడమకాలిపై 11 చిహ్నములు కలవు. ఎడమ పాదముపై కాలిపై తర్వాత ఆమె కుడి పాదము గురించి, కుడి పాదం యొక్క బొటన వేలు కింద శంఖము, దాని కింద బల్లెము కలవు. కుడికాలి చిటికెన వేలు కింద యజ్ఞగుండము, దాని కింద కర్ణకుండలము, దాని కింద భల్లెము కలవు. 2వ, 3వ, 4వ, 5వ చిటికెన వేళ్ళ కింద, చిటికెన వేళ్ళు అంటే ఏమి, ఎన్ని ఉంటాయి ఇక్కడేముంది, 2వ, 3వ, 4వ, 5వ చిటికెన వేళ్ళ కింద అంటే 5 చిటికెన వేళ్ళు ఉంటాయా,
5 వేళ్ళు
అక్కడున్న చదువుతున్నా, నాకు తెలియదు, అడుగుతున్నా కదా. ఏది చిటికెన్ వేల్ అండి. మరి ఐదు ఉన్నాయంటున్నారు కదా.
ఐదోది చిటికెన్ వేల్ అని దాని అర్థం, ఐదో చిటికెన్ వేల్ అంటే
విని ఇక్కడేముంది, రెండవ మూడవ నాలుగవ ఐదవ చిటికెన వేళ్ళు బహువచనం వాడారు. కాలి వేళ్ళని ఇంగ్లీష్ లో టోస్ అంటారు, దాని పదం చిటికెన వేళ్ళనే వస్తుంది కాలి వేళ్లకు. పర్వత చిహ్నము, దాని కింద రథ చిహ్నము, కాలి మడమపై మత్స్య గుర్తు కలవు. ఈ విధంగా మొత్తం శ్రీ రాధారాణి పాదపద్మముల యందు 19 విశిష్ట లక్షణములు కలవు, గుర్తులు కలవు. 19 గుర్తులు ఉన్నాయండి రెండు పాదాల్లో. ఎడం పాదంలో ఎన్ని, కుడి పాదం కింద 8 చిహ్నాలు ఉన్నాయి. కుంతీదేవి కూడా ప్రార్థన చేస్తుంది ద్వారక హస్తినాపురం నుంచి కృష్ణుడు వెళ్ళేటప్పుడు. కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఎక్కడ చూసినా నీ పాద గుర్తులే ఉన్నాయి, చాలా శోభతో వెలిగిపోతుంది హస్తినాపురం. శోభ అంటే చాలా అందంగా ఉంది, ఎక్కడ చూసినా నీ పాదాలు గుర్తులే కనిపిస్తున్నాయి, శుభ చిహ్నాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా గోపికలు ఏం చూసి గుర్తించారు, కృష్ణుడి పాద పద్మ చిహ్నం చూసే వెళ్తున్నారు. కుంతీదేవి కూడా ఇంత శోభ తగ్గిపోతుంది, ఇంకా ఈ శోభ ఉండదు, అలంకరణ ఉండదు హస్తినాపురానికి నువ్వు వెళ్ళిపోతే. ఎవల అంటే బార్లీ బియ్యం, బార్లీ గింజ ఉంటుందా, బార్ల బియ్యం అంటారు కదా, అదే అదే. సరే ఇక్కడ ఏమి ఉప్పు పొడి చక్కెర పొడి ఒకలాగానే ఉంటుంది. ఘోరంగా సరే ఇక్కడ ఈ సమాజంలో ఎక్కువ ఈ తప్పుడుగా అర్థం చేసుకునేటువంటి అంశం ఏంటి కృష్ణుడి గురించి, అసలు ఇలా ఎక్కడ ఏ అక్రమ సంబంధాలు ఏదైనా యువతి యువకుల మధ్య అక్రమాన్ని బయటపడినప్పుడు ఏం పదం వాడతారు, పచ్చి పూర్తి పూర్తి వ్యతిరేకం అది రాసలీల అనేసి రాస్తారు, అదే పదం వాడతారు. అంటే వాళ్ళు దేన్ని సూచిస్తూ వాడతారు, మైథున సుఖాన్ని, మైథున కోరికను సూచిస్తూ వాడతారు. కానీ రాసలీల అర్థం చేసుకోవాలంటే నువ్వు మైథున భావనే ఉండకూడదు. ఇంకా అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత మూడులు మూర్ఖులు కాకుంటే ఏ రాసలీల అనే పదం వాడతారు. ఈ చెత్త చెదర పనికిరానేటువంటి చాలా నీచ నికృష్టమైన సంబంధానికి రాసలీల అనే అత్యంత పవిత్రమైన పదం వాడతారు విలేకరులు, సమాజంలో పెద్దలు వాళ్ళు రాసలీల. రాసలీల వరకు ఎందుకు నువ్వు వైకుంఠం కూడా ఎందుకు నువ్వు బ్రహ్మజ్యోతిలో ప్రవేశించాలంటేనే మైథున సుఖం నుంచి ఆ భావనే ఉండకూడదు, నీకు పూర్తిగా పవిత్రమై ఉండాలి. ఇది గోలోకం గురించి చెప్పేది, ఇంకా దీని గురించి ఏం చెప్పాలి, ఏది ఆధ్యాత్మిక ఆకాశంలో బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతి లోపల వైకుంఠ లోకాలు, వైకుంఠ లోకాలన్నిటికీ పైన గోలోకం. బ్రహ్మజ్యోతిలో ప్రవేశించాలంటేనే మైథున సుఖం ఏమాత్రం కోరిక ఉన్నా కూడా నీకు ప్రవేశం ఉండదు. అటువంటిది వైకుంఠ లోకంలో కంటే కూడా ఇంకా అన్నింటిలో కల్లా పైన ఉన్న గోలోకం నేను చేరాలంటే ఇంకెంత పవిత్రంగా ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు గురించి అర్జునుడు చెప్తాడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరం, పరమ పవిత్రుడు నువ్వు అని. ఆ విధంగా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పవిత్రుడు అంటారా, చాలా నీచుడిగా చూస్తారు. ఎవరినైనా సరే, స్త్రీని కానీ పురుషుడిని కానీ చాలా నీచంగా చూస్తారు. మన భగవద్గీతలో అర్జునుడు ఏమంటున్నాడు, పరమ పవిత్రుడివి నువ్వు అని. ఎంత పరమ పవిత్రుడివి, ఎవరైనా నీ సంపర్కంలోకి వస్తే వాళ్ళు కూడా పవిత్రులు అయిపోతారు. ఎలాంటి వాళ్ళు, అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు, ధన వ్యామోహం ఉన్నవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు అందరూ పవిత్రమైపోతారు నీ సంపర్కంలోకి వస్తే. అటువంటిది, అటువంటి కృష్ణుని పట్టుకొని అపవిత్రుడిగా వర్ణిస్తారు. అందు గురించి కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, మూఢ అని చెప్పాడు, అవజానాన్ని మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యోగో. చాలా కష్టం అర్జున నా గురించి అర్థం చేసుకోవడం, మొట్టమొదటి దేవదేవుని గురించి అర్థం చేసుకోవడమే కష్టం. ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే దేవదేవుడు భగవాన్ అనే పదం వాడారు. ఇక్కడ భగవాన్ సర్వనియామకుడు, సర్వనియంత్రకుడు, అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి, సర్వానికి మూలం ఆయన. ఆ పదం ఎందుకు వాడారు అదే పనిగా? ఇది అనైతికం కాదు, నైతికమే. సర్వానికి, సర్వానికి, సర్వ సంపదలకు అధిపతి ఆయనే అయినప్పుడు ఆయన సంపద ఆయన చేతిలో ఉంటుంది, ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన అనైతికం ఏంది దాంట్లో? ఒకవేళ కొంచెం భౌతికమైనటువంటి దృష్టి నుంచి చూస్తే కూడా సర్వము భగవంతుడి శక్తి, ప్రతి జీవాత్మ భగవంతుడి అంశనే. నా చెయ్యి ఉంది, నా చెయ్యి నేను ముద్దు పెట్టుకుంటా, అనైతికం అంటారు ఎవరైనా? అన్నారు కదా, అంటారా? చెయ్యి నా శరీరంలో అంశ ఇది. మరి జీవులందరూ భగవంతుడి అంశ అయినప్పుడు భగవంతుడికి సేవ చేసి భగవంతుడు అనుభవించాడు కదా, అనైతికం ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు చెయ్యి ఉంది, చెయ్యి నాకు ఆనందం కలిగించడానికి ఆహారం పెడుతుందా లేదా? అంటే దీన్ని వాడుకుంటున్నాను కదా, ఇప్పుడు అనైతికం అంటారా? నన్ను చూడు, తన చేతిని వాడుకుంటున్నాడు, తన చేతికి తనే ముద్దు పెట్టుకున్నాడు, చూడు ఎంత బాగుందో చెయ్యి అని. ఎవరు అన్నారు అనైతికం అని? అంటారు ఎవరు? మూడులు అంటారు. మూడు అంటే జ్ఞానం లేని వాళ్ళు అంటారు. కాబట్టి బ్రహ్మజ్యోతిలో ప్రవేశించాలంటేనే అంత పవిత్రంగా ఉండాలి. ఒకసారి ప్రభుపాదని ఎవరు అడుగుతారు, కృష్ణుడు ఇదంతా అనైతికం కదా, ఎంత వివరిస్తున్నా అతనికి ఎక్కలేదు, బుర్రకు ఎక్కలేదు. ప్రభుపాదండి, కృష్ణుడు కాదు అనైతికం, నువ్వే అనైతికం. లేదు నేను వివాహం చేసుకున్నాను. ఎవరు ఎవరిని వివాహం చేసుకున్నావు నువ్వు? నేను నా భార్యతో తప్ప ఎవరితో సమా, ఎవరు నీ భార్య చెప్పు అని. శరీరమా ఆత్మ రెండు? రెండు నీవే కాదు, ఆ శరీరం కృష్ణుడు ఇచ్చింది, ఆత్మ కృష్ణుడిదే. ఇప్పుడు కృష్ణుడా నైతికం నువ్వా? పరాయి సొమ్ము తీసుకొని నువ్వు అనుభవిస్తూ మళ్ళీ ఎవరి సొమ్ము తీసుకున్నావో అతన్ని పట్టుకొని అనైతికం అంటున్నావు. దొంగ వస్తువు తెచ్చుకొని ఎవరి నుంచి దొంగతనం చేశాడు అతన్ని పట్టుకొని దొంగ అంటే ఎలా ఉంటుంది? అంతే, ఎన్నోరు మూసుకొని వెళ్ళిపోయాడు, ఇంకేం మాట్లాడలేదు. నువ్వు అనైతికము, కృష్ణుడు ఇచ్చినటువంటి పంచభూతాలతో తయారు చేయబడిన ఒక స్త్రీ రూపంలో ఉన్న శరీరాన్ని తీసుకొని నువ్వు భోగిస్తున్నావు, నువ్వు అనైతికం. నువ్వు పట్టుకొని కృష్ణుడు అనైతికం అంటావు? ఈ ప్రపంచం మొత్తం అనైతికమే, కృష్ణుడికి సేవ చేయలేదండి. భీష్మదేవుడు ప్రకటించాడు ఏమి? సభాధ్యక్షుడిగా ఎన్నుకోబడుతున్నప్పుడు కృష్ణుడు శిశుపాలుడు కదా వ్యతిరేకించేది, జీవుడు రాసలీలలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, స్త్రీ లంపటుడు అది ఇది అంటే భీష్మదేవుడు లేచి నిలబడతాడు. నన్ను ఒప్పుకుంటారు కదా, నేను బ్రహ్మచారి నేను. ఒప్పుకుంటాం, అందరం ఒప్పుకుంటారు. సరే నేను చెప్తున్నా చూడండి అని. ఏం చెప్పాడు? నా వల్ల కూడా కాదు, అటువంటి అందమైన యువతుల మధ్య ఉంటే, నేను దూరం ఉన్నాను కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నాను, కృష్ణుడు వాళ్ళ మధ్య ఉండి కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నా ఆయన బ్రహ్మచారి అని. అప్పుడు సభాధ్యక్షుడు, అగ్రపూజ కదా, అగ్రపూజకు, అగ్రపూజ అంటే పవిత్రుడే ఉండాలి అన్ని విధాల విధంగా గొప్ప గొప్ప వాళ్ళే ఒప్పుకున్నారు. మన తప్పుడు యొక్క మన తప్పుడు స్వభావాన్ని సమర్థించుకోవడానికి కృష్ణుణ్ణి రాముణ్ణి ముఖ్యంగా కృష్ణుణ్ణి అడ్డు పెట్టుకొని మాట్లాడతారు. శివుడు రా వివాహం కాలేదు, గోపికలతో తిరిగాడు అని. అవును, 16,000 గోపికలతో రాసలీలు చేశాడు. 16,000గా 16,000 కృష్ణులు ఉన్నారు, నువ్వు ఉండగలవా? నువ్వు పోల్చుకున్నప్పుడు అన్నిట్లో పోలిక ఉండాలి కదా. 16,000 మంది దగ్గర ఉన్నాడు అంటే ఇద్దరు గోపికల మధ్యలో ఉన్నాడు కదా, ఇద్దరు గోపికల మధ్యలో ఉన్నాడు. అట్లయినా చాలా విస్తరించున్నాడు, నువ్వు విస్తరించగలవా? లేవు. మరి ఎలా పోల్చుకుంటావు? పోని ప్రభుపాద చాలా ఘాటుగా చెప్పారు సమాధి. వాస్తవంగా భాగవతం ప్రకారం కూడా చూస్తే అక్కడ మైథున క్రియ అనేది లేనే లేదు. ప్రభుపాద చెప్తారు సింప్లీ డాన్సింగ్ అని. సాధారణ వ్యక్తి వల్ల అవుతుందా? ఒక యువతిని పట్టుకొని యువతి యువకులు ఊరిగా నృత్యం చేస్తుంటారు ఎంతసేపు అయినా, చివరికి మైథునానికి పాల్పడతారు. జరిగేది అదే. కానీ అక్కడ మైథునం అనే ప్రసక్తే లేదు. ఇక్కడ ఏం చేస్తారు? కుటుంబ నియంత్రణ అవి ఇవి అడ్డు పెట్టుకుంటారు. ఎందుకు? చాలా ఘోరమైంది కాబట్టి. అందుకు చైతన్య చరితామృతలు ఎలా పోల్చారు దీన్ని? రాసలీలని బంగారుతో పోల్చారు. ఇక్కడ ఉన్న మైథున దీన్ని తుప్పుపట్టే ఇనుముతో పోల్చారు. బంగారు తుప్పుపడుతుందా? తుప్పుపడుతుంది. ఇనుము అది అందరికీ తెలిసింది. మన జీవితాలే చూడవచ్చు. అయ్యో మీరు వివాహం చేసుకోలేదా? అయ్యో అయ్యో తుప్పు పట్టిపోయారే అంటూ. అరే చేసుకొని నువ్వెంత బాగున్నావు, రోజు అనుభవిస్తూ దాని నుంచి బయటపడితే తప్ప నీకు సుఖం తెలియదు. శివరామ స్వామి మహారాజ్ అని అక్కడ హంగేరీలో ఉన్నారు. ఆ మహారాజ్తో పెద్ద పెద్ద ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఇస్కాన్ వాళ్ళు చూడు మైథున సుఖాన్ని నిరాకరిస్తున్నారు అనేసి పెద్ద పెద్ద సైకాలజిస్టులు తత్వవేత్తలు డాక్టర్లు చాలా మంది వచ్చారు. మహారాజు కూర్చొని సమాధానం చెప్తున్నారు. ఒకరు అడుగుతున్నారు, ఒక లేడీ, మీరు మైథున సుఖం లేకుండా ఉంటే పిచ్చెక్కిపోతారు కదా, పిచ్చి పట్టిన వాళ్ళు అవుతారు కదా అని మహారాజ్ చెప్పారు. నన్ను చూడు, నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను నీకు? నాకు ఇంత వయసు, నీ ఇంతవరకు మైథునానికి పాల్పడలేదు. మైథున సుఖం పాల్పడే పిచ్చి వాళ్ళలాగా పరిగెడుతున్న రోడ్డు మీద చూడు, వాళ్ళని చూడు అని చెప్పారు. ఎవరు పరిగెడుతున్నారు? మైథున సుఖానికి పాల్పడే వాళ్ళే పిచ్చి వాళ్ళలాగా పరిగెడతారు. మీ దృష్టి అంత విపరీతమైన దృష్టి మీది. పరిగెత్తేది ఎవరు? వాళ్ళే ఇప్పుడు పరిగెత్తేది. ఉదయం లేచిన వెంటనే పరువు పరువు. ఎందుకు? మైథున సుఖం ఆశ ఉంది కాబట్టి. అది లేని వాళ్ళు కాబట్టి ఇక్కడే మీ భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే దేహభావం నుంచి బయటపడాలి. దేహభావానికి మూలం గుర్తుంటే మైథున సుఖమే. దాని నుంచి బయటపడితే ఇంకా మిగతా వాటి నుంచి బయటపడడం తేలిక. అన్నిటికీ మూలం అక్కడే ఇరుక్కుపోయేది. జీవుడు ఇరుక్కుపోయేది అక్కడే. కాబట్టి ఇక్కడే మీ భగవంతుడిది ఏది అనైతికం లేదు. భగవంతుడు ఏం చేసినా అది నీతిగా. అక్కడ మైథున క్రియ లేదు, గర్భ నిరోధక పరికరాలు లేవు, కేవలం నృత్యం చేస్తున్నారు. తర్వాత 16,000 మందిని వివాహం చేసుకున్నాడు కదా కృష్ణుడు ద్వారకలో. ఇంత కాముకుడు, ఇంత కామం ఉంది. ప్రభుపాద దానికి ఘాటుగా సమాధానం. అవును, ఒకవేళ కామం ఉంది అనుకుంటే కూడా 16,000 కాదు, 16 కోట్ల మంది కూడా సరిపోరు కృష్ణుడికి. అది భగవాన్ అంటే నీ దృష్టిలో కామంతో చూసినప్పటికీ కూడా మా కృష్ణుడు భగవానే. నువ్వు చచ్చిపోతావు టీవీ వచ్చి, మైథున సుఖం ఎక్కువ అనుభవిస్తే టీవీ వస్తుంది ఖచ్చితంగా. క్షయరోగం అంటే క్షీణించడం. ఎంత ఎక్కువ మైదనసుకానికి పాల్పడతారో అంత ఎక్కువ త్వరగా శరీరము బలహీనమైపోతుంది. ఈవేళ రేపు రోగాలు ఎందుకు ఎందుకు ఆసుపత్రులు పెరుగుతున్నాయి? విచ్చల విడిగా ఈ కుటుంబ నియంత్రణ అనేది ఒకటి కనుక్కున్నారు, దానివల్ల విచ్చల విడిగా అనుభవిస్తున్నారు. శరీరాలు తట్టుకోలేకపోతున్నాయి, చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాయి, దానివల్ల ఇవన్నీ పెరుగుతుంది. అంటే భగవంతుని అనుకరించాలి అనుకుంటే అనుకరించు, ఎవరిని? కృష్ణుని కాదు, శ్రీరామచంద్రుని అనుకరించు. ఏకపత్ని వ్రతం, భార్య కోసం భార్యను సంరక్షించుకోవడానికి యుద్ధమే చేశాడు, అటువైపు వంశాన్ని నాశనం చేశాడు. ఇలాంటి ఇది అనుకరించు లేదు, అసాధ్యం కాదు. లేదు, గౌరచంద్రుని అనుకరించు. చైతన్య మహాప్రభుని అనుకరించు. యవ్వనంలో ఉన్నటువంటి భార్య, పేరు ప్రతిష్టలు, విద్యా పాండిత్యం, చాలా సౌందర్యమైన శరీరం, కీర్తి ప్రతిష్టలు, ఒక్కసారి సంకీర్తనకు రండి అంటే లక్షల మంది వచ్చారు ఒక్క పిలుపుతోనే. అంతటి స్థాయి అంత తెక్త్వా, అంత వదిలేసిపోయాడు. నువ్వు వదిలేస్తావా? నీ 4 సెంట్లు ఉండదు ఇల్లు, దాన్ని పట్టుకొని దాన్ని వైకుంఠము, నేను నారాయణ, నా భార్య లక్ష్మి, ఎంతంత చెప్పుకుంటుండో ఇంటి ముందర, ఆ నిలయం ఈ నిలయం అని అసలు నువ్వు పై భగవంతుణ్ణి విమర్శించాడు. చైతన్య మహాప్రభు చూడు ఎంత ఆదర్శప్రాయమైనటువంటి సన్యాస జీవితం, సన్యాసి ఎలా ఉండాలి అనేది చాలా దూరంగా ఉండేది స్త్రీలు వచ్చినప్పుడు. కనీసం 50 మీటర్ల దూరంలో ఉండేది, వాళ్ళు ప్రణామం చేసినా కూడా అంత దూరం నుంచి ప్రణామం. అంటే ఎటువంటి ప్రమాణము నిలబెట్టారు, ఇలా ఉండాలి చూడండి అని. భౌతికం నుంచి బయటపడాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చూపించే చైతన్య మహాప్రభు. అటువంటిది అనుకరించు. అనుకరించాలనుకుంటే ఒకసారి జగన్నాథపురిలో అనుకుంటా, జగన్నాథ స్వామి కోసం ఒక స్త్రీ పాట పాడుతుంటుంది, గీతా గోవిందమే పాడుతుంటుంది మహాప్రభుకు. అది పాడుతున్నది ఎవరనే తెలియదు, ఆ భావమే. ఎవరు ఇంత బాగా జగన్నాథుడికి ఇంత భావంతో పాడుతున్నారా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెంటనే స్వరూప్ దామోదర గోవింద ఎవరో వచ్చేసి గట్టి పట్టుకో, మహాప్రభు అక్కడ ఎవరు స్త్రీ పాడుతున్నా, రక్షించవు నన్ను, నేను పోయి తాకి ఉండి నేను ఆత్మహత్య చనిపోవాల్సి సముద్రంలో దూకి. తాకకూడదు సన్యాసి, సన్యాసి ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలనుకుంటే ఆ చింతనే రాకూడదు. అటువంటి నేను పొరపాటును తాకి ఉంటే ఈరోజు నేను చనిపోవాల్సింది దూకి సముద్రంలో, నన్ను రక్షించావు నువ్వు, చాలా మంచి పని చేసావు. భగవంతుడు చూపిస్తున్నాడు ఎలా ఎంత కట్టుదిట్టంగా ఉండాలి అని. అటువంటి చైతన్య మహాప్రభు ఎవరి భక్తి గొప్పదని చెప్పాడు? గోపికలు చేసింది చాలా గొప్ప భక్తి అని చెప్పాడు. ఇక్కడ చూడు, ఇక్కడ పొత్తు కుదురుతుందా దానికి దీనికి? ఖచ్చితంగా కుదురుతుంది. అంత పవిత్రమైనటువంటి జీవనం ఉండాలని చెప్పడం, ఆచరించడం, అటువంటి వ్యక్తి రాధారాణి చాలా గొప్ప భక్తురాలు. సుఖదేవ గోస్వామి చూడండి, నైష్టిక బ్రహ్మచారి, ఆయన గోపికల గురించి వర్ణిస్తున్నాడు. అనైతికమైతే నీతివంతుడు అవినీతి గురించి మాట్లాడతాడా? అవినీతిని ప్రోత్సహిస్తాడు ఎక్కడైనా చెప్పండి. నీతివంతుడు అవినీతిని ప్రోత్సహిస్తాడా? ఈ సుఖదేవ గోస్వామి ఎంత శ్లాఘిస్తున్నారు ఈ రాసలీలని, చైతన్య మహాప్రభు ఎంత శ్లాఘించారు. రాధాకృష్ణ లీల అనైతికము కానే కాదు అనే దానికి చాలా చెప్పుకోవచ్చు. అంతేందుకు, ఎవరికైతే అనైతిక సంబంధాలు ఉన్నాయో వాళ్ళు హరే కృష్ణ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? పోతుంది. అంటే అర్థమైంది, హరే అంటే ఎవరు? రాధే కృష్ణ, రాధే కృష్ణ, కృష్ణ కృష్ణ, రాధే రాధే, రాధాకృష్ణ రాధాకృష్ణ అని 24 గంటలు అదే చెప్పుకునే వాళ్ళు అనైతికం నుంచి బయటపడుతున్నారు. అటువంటిప్పుడు రాధాకృష్ణలో అనైతికం ఎక్కడి నుంచి వచ్చింది? రాధాకృష్ణ మధ్య అనైతిక సంబంధం ఉంటే గోపికలు కృష్ణ మధ్య, అది ప్రామాణికమైన భక్తుల నుంచి విన్నప్పుడు లేదా ఆ రాధాకృష్ణ నామం విన్నప్పుడు ఏం కావాలి, అనైతిక భావన మనలో పెరగాలి. దానికి బదులు ఏమవుతుంది, తొలగిపోతుంది పూర్తిగా. అది గుర్తు, రాధాకృష్ణ చాలా పరమ పవిత్రమైనటువంటి సంబంధం. అది మైథునం, మైథున ఆలోచన, మైథునానికి అవకాశమే లేదు ఆ సంబంధంలో. అందుగురించి కృష్ణుడు పరమ పవిత్రుడు అని చెప్పబడతాడు. ఇది బయట వాళ్ళకి సమాధానాలు చెప్పాలంటే ఇవి అర్థం చేసుకుని ఉండాలి మనం మొట్టమొదటి. వాస్తవానికి కృష్ణుడే సర్వజీవులకు భర్త, కృష్ణుడే. ఇక్కడ ఇటలీలోనే ఎక్కడో ఇస్కాన్ మీద కేసు వేశారు, తెలుసుడు అనైతికతని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు ఆరాధించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసా, 16,000 వివాహాలు అయ్యాయి, తర్వాత ఇట్లా యువతులతో రాసలీల వివాహం కాకుండా నృత్యం చేసే సంబంధాలు పెట్టుకున్నాడు, అటువంటి వ్యక్తిని ఆరాధిస్తున్నారు, వీళ్ళు అనైతికాన్ని పెంచి పోషిస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా, బుర్ర లేదు. దానికి భక్తుడు ఏం చేశాడు, ఇంకా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, సరే కోర్టుకు వెళ్దాం పదాన్ని, కోర్టులోనే వేశారు. అటు వాళ్ళు నిలబడ్డారు, ఇటు వీళ్ళు నిలబడినారు. ఈయన కూడా బైబిల్ బాగా చదివి ఉన్నాడు భక్తుడు ముందే. వాళ్ళు నన్స్ అంటారు కదా, వివాహం కాకుండా వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు యేసుక్రీస్తునే భర్తగా స్వీకరిస్తున్నామని ప్రమాణం చేస్తారంట. ఆ పైన ఆ విషయం లేవదీశాడు ఈ భక్తుడు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళు, మరి ఇంతమందికి యేసుక్రీస్తు ఒక్కడే భర్త అయినప్పుడు కృష్ణుని ఎందుకు తప్పు పడుతున్నారు? అంతే, ఏం మాట్లాడుకుని దిగేసి వెళ్ళిపోయింది. కేసు వేసింది కూడా నన్నే, ఆమె మర్చిపోయింది నేనేం ప్రమాణం చేశాను అని. మెదడు ఉంటే కదా, ఏదైనా మెదడు ఉన్న వాళ్ళకి కృష్ణుడు అర్థమవుతాడు, మెదడు లేనప్పుడు ఏం అర్థమవుతుంది. కాబట్టి మనం చూడు, కృష్ణనామం చెప్తూనే మనలో ఉన్న అనైతికత పూర్తిగా అన్ని అంత అనైతికత పోయి హృదయం నిర్మలం అవుతుంది. అటువంటి కృష్ణుడిలో రాధాకృష్ణుడిలో ఎంత ఎంత స్వచ్ఛమైనది ఉండాలి, చాలా దుర్వినియోగపడుతుంది. రాధనాస్వామి మహారాజు చెప్పారు ఒకసారి తిరుపతిలో, నేను మా తల్లిని తప్ప ఏ స్త్రీని చూడలేదు ఇంతవరకు. అంటే ఏం కళ్ళు మూసుకొని తిరుగుతున్నా, అందరూ మా అమ్మనే. ఇస్కాన్లో ఎంతమంది అందరితో మాట్లాడుతూనే ఉన్నారు చేరినప్పటి నుంచి. ఈరోజు గురువు అయ్యారు, దీక్షలు ఇస్తున్నారు, ఎంతో మంది స్త్రీ శరీరంలో ఉన్న జీవాత్మలతో మాట్లాడుతున్నారు, కానీ అంత ధైర్యంగా ప్రకటించారు. ఈ కళ్ళతో మా అమ్మని తప్ప ఎవరిని చూడలేదు, ఏ స్త్రీని చూడలేదు నేనని అంత ధైర్యంగా ఎలా వచ్చింది? రాధాకృష్ణ ఆశ్రయించడం వల్ల, ఈ హరే కృష్ణ చేస్తుండడం వల్ల. అంత గొప్పది, అంత ఇక్కడ మీ ఆరాధిత సుఖదేవ గోస్వామి రాధారాణి పేరు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశారంట. ఎందుకు? ఆయన తన్మయత్వం వచ్చేస్తుంది, చాలా నెలలు పడుతుంది దాని నుంచి కోలుకోవాలంటే. పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో ఉంది, 7 రోజుల్లో భాగవతం పూర్తి చేయాలి. అందుగురించి రాధ అనే పేరు రాకుండా ఉండడం కోసం ఎంత ప్రయత్నం చేసినా చివరికి అనయార్హాదిత, చాలా పరిపూర్ణంగా ఆరాధించింది ఆమె అనేసి పేరు అంటే దగ్గరకు వచ్చేసారు. అది శిల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అడుగుతారు, రాధారాణి పేరు లేదు, ఉంది వేరే పురాణంలో ఉంది. మరి భాగవత పురాణము అమల పురాణం కదా, దీంట్లో లేకపోవడం ఏంటి అంటే ఉంది. ఇదే అనయారాధిత, అనయ ఆరాధిత, ఆరాధన పరిపూర్ణముగా ఆరాధించింది, ఆరాధన ఆమెకు తెలుస్తుంది. రాధారాణి పేరు. తర్వాత రాధారాణి విషయానికి వస్తే, ఆమె తండ్రి ఎవరు? ఋషభవన్. తల్లి కీర్తిదా. వాళ్ళకి ఎలా దొరికింది? ఆమె దొరికింది కమలంలో. దానికన్నా ముందు చరిత్ర వెళ్తే, ఇప్పుడు హిమవంతుని కూతురు ఎవరు? పార్వతి. ముందు సతీ, తర్వాత పార్వతిగా పుడుతుంది. ఎవరికి వివాహం చేశాడు? శివుడికి. శివుడు మహేశ్వర్, భౌతిక ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప స్థాయి శివుడిది. హిమాలయ పర్వతాలు, హిమవంతుడి కూతురుగా పార్వతి వచ్చింది. అట్లే వింధ్య పర్వతాలు కదా, అవి కూడా వ్యక్తులే. ఇప్పుడు యమున వ్యక్తి, గంగా వ్యక్తి, అధిష్టాన దేవతలు ఉంటారు. అదేవిధంగా వింధ్య, వింధ్య రాజు కూడా అనిపించిందంట. హిమవంతుడికి ఇంత గొప్ప అల్లుడు ఉన్నాడే, ఇంతకంటే గొప్ప అల్లుడిని నేను పొందాలి అని. బిడ్డలు లేరు అప్పటికి, సంతానం కొరకు యజ్ఞం చేస్తాడు. అంటే శివుడి కంటే గొప్ప అల్లుడు ఎవరు? ఇంకా యజ్ఞం చేస్తాడు, చేస్తే ఇద్దరు పిల్లలు జన్మిస్తారు, కవలలు మొత్తం ఇద్దరు పాపలు జన్మిస్తారు. అయితే అదే సమయంలో పూతన మ్యాంగో జ్యూస్ తాగినట్టు చిన్నపిల్లల్ని రక్తం తాగుతూ తాగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది వింధ్య, వింధ్య మహారాజు కూతుర్లని ఇద్దరిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయింది. అక్కడ బ్రాహ్మణులు చూస్తున్నారు, రాజు చాలా శోకతప్తుడయ్యాడు, ఇద్దరు చిన్న పసిబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతుంది పూతన. బ్రాహ్మణులు చాలా శక్తి గల వాళ్ళు, చూడొచ్చు శృంగి, శృంగి కదా పరీక్షిత్ మారే శాపంలో. అప్పట్లో అది బ్రాహ్మణ అంటే ఒక్కసారి చెప్తే జరిగిపోతుంది, బ్రాహ్మణుడు చెప్తే అంత సత్యసంధత కలిగి ఉంటారు. బ్రాహ్మణులు పూతన సంహారం కోసం మంత్రాలు చదవడం మొదలు పెడతారు. అది తెలిసి పూతన ఏం చేస్తుంది, కొంత దూరం వెళ్ళి ఇక తనకు తెలుస్తుంటుంది ఇంకా నేను చనిపోతాను వీళ్ళని పట్టుకొని ఉంటే అని వదిలేస్తుంది. ఆ చిన్న బిడ్డలు ఇద్దరిని వదిలేస్తే యమునా నదిలో పడతారు, నదిలోనో నది ఒడ్డునో పడతారు, ఇద్దరు రెండు కమలాల్లో పడతారు. ఒక కమలంలో ఏమో రాధారాణి, ఇంకొక దాంట్లో చంద్రవాలి. వీళ్ళిద్దరూ తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే వృషభాను రాజు బర్సాన, బృందావనంలో బర్సాన అని వెళ్ళావా? బర్సాన అక్కడ వృషభాను చంద్రభాను ఇద్దరు అన్నదమ్ముడు సోదరులు, గొప్ప గొప్ప కుటుంబం ఇద్దరిది, ఇద్దరు ఒకే కుటుంబమే. వాళ్ళలో ఒక రోజు ఉదయాన్నే గంగకు స్నానానికి వెళ్తారు. వైదిక సంస్కృతి, గంగకు వెళ్ళటం, గాయత్రి చేసుకోవడం, స్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకో, ఇవి ఉంటాయి. మనకంతా ఇంట్లోనే ఆ చిన్న అగ్గిపెట్టే అంత రూమ్లోనే మనకు అన్ని, అక్కడే అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే అన్ని. అటాచ్డ్ బాత్రూమ్ అంటే చాలా గొప్ప అన్నమాట. ఇప్పట్లో ఎంత నీచం అంటే అంత నీచం. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే పల్లెల్లో ఇంటి ముందర బాత్రూమ్ కడుతున్నారు, ఇంతకుముందు ఇంటి వెనకలు ఉండేటివి, ఇప్పుడు ఇంటి ముందర కట్టుకుంటున్నారు. స్వాగతమా. కానీ వృషభాను చంద్రభాను వీళ్ళు వెళ్ళారా? వెళ్తూనే మంచి పద్మం కమలం ఒకటేనా వేరే, చాలా పెద్ద పద్మం కనిపిస్తుంది, బాగా వెలిగిపోతుంటుంది బంగారు వెలుగుతో. దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న పాప కనిపిస్తుంది, ఆయనకు ఒక పాప దొరుకుతుంది, ఈయనకు ఒక పాప దొరుకుతుంది. చంద్రభాను ఒకెవరు దొరికారు? చంద్రబాను. వృషభానుకి రాధారాణి దొరికారు. వీళ్ళకి పిల్లలు లేరు, తెచ్చుకున్నారు. వృషభాను భార్య ఎవరు? కీర్తిదాస్ సుందరి. ఏ పాటలు వస్తుంది? జయ రాధే జయ కృష్ణ, జయ వృషభాను జయో కీర్తిదాస్ సుందరి. చూస్తుంది చాలా ఆనందం వేస్తుంది, ఈ బిడ్డ చాలా వెలుగుతో, చాలా దివ్యమైన వెలుగుతో ఉంది పాప, చాలా ఆనందపడుతుంది. అయితే ఒక బాధ ఉంటుంది, ఏంటి ఆ పాప కళ్ళు తెరవదు, కళ్ళు తెరవనే తెరవలేదు, చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే యశోదమ్మకు కీర్తిదాస్ అందరికి మంచి మిత్రత్వం ఉంది కాబట్టి యశోదమ్మ ఒక రోజు కృష్ణుని, చిన్న కృష్ణుని ఎత్తుకొని వస్తుంది. స్నేహితురాళ్ళకి సంతానం లేదు, ఒక బిడ్డ దొరికింది చూద్దాము పలకరించొద్దాము అని వస్తుంది. ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే నాకు బిడ్డ అయితే దొరికింది కానీ చూపు లేదు, చాలా బాధ వ్యక్తం చేస్తుంది. యశోదమ్మ ఓదారుస్తుంది, చూపు లేకుంటే లేకపోయింది, వెళ్ళి చూడు ఎంత అందంగా ఉందో పాప, ఎంత అందమైన పాప ఉన్నా చాలు ఇంట్లో అనేసి ఓదార్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాధారాణి చిన్న పసిబిడ్డ ఊయల్లో పడుకోబెట్టింటారు. వీళ్ళిద్దరు స్త్రీలు మాట్లాడుకుంటుండగా చిన్నపిల్లాడు కదా ఆడుకుంటూ ఆడుకుంటూ, చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పటికీ, ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్తాడు. బుట్టలాగా ఉంటే ఏందో ఉంది కదా బుట్టలో, ఉయ్యాల బుట్ట లేచి చూస్తాడు. అప్పుడే కళ్ళు ధరిస్తుంది రాధారాణి. దానికి ఆచార్యులు ఏం చెప్పారండి, రాధారాణి కృష్ణుడు తప్ప ఇవన్నీ చూడదు అసలు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను, మహారాజ్ చెప్పారు నేను మా అమ్మని తప్ప ఎవరిని చూడలేదు, అదేవిధంగా రాధారాణి కృష్ణుని తప్ప ఎవరిని చూడదు. అంటే ఇతరులను చూడడం నేను చూస్తుంది కానీ కృష్ణ సంబంధంలో వీళ్ళు కృష్ణుడికి ఎంత ప్రేమ, కృష్ణ సేవ ఎలా చేస్తే ఆ కృష్ణ ఆరాధనలోనే చూస్తుంది. అందుకు మొట్టమొదట కృష్ణనే చూడాలి నేను అంటే అక్కడ ఏంటి, రాధారాణి భక్తికి ప్రతీక, ఇక్కడ అత్యున్నత ఆరాధనకు ప్రతీక రాధారాణి కాబట్టి ఆరాధన గమ్యం ఏంటి కృష్ణుడే. అది ఇక్కడ భక్తి అంటే కృష్ణుడి కోసం చేసేది భక్తి, మిగతా దాన్ని భక్తి అనకూడదు. వాస్తవంగా ఈయన గణేష్ భక్తుడు, ఈయన దుర్గా భక్తుడు అంటారు, వాస్తవానికి భక్తి అనే పదం అంత చౌకగా వాడతారు కాదు, విష్ణువుకు కృష్ణుడికి చేసేదే భక్తి అంటే. ఇప్పుడు ఆరాధన, ఆరాధన నుంచే రాధ అనే పదం వచ్చింది. వాస్తవంగా ఆరాధన అనేది కేవలం కృష్ణుడికే వర్తిస్తుంది ఆరాధన అనే పదం, మిగతా వాళ్ళకి పూజ అనే పదం వాడతారు. పెద్దలు వస్తారు ఇంటికి, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం, మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోబెట్టి ఇది పూజ అంటారు. ఆరాధన కేవలం ఒక్కడికే కృష్ణుడికి, అది అక్కడ రాధారాణి అత్యున్నతమైన ఆరాధనకు ప్రతీక. ఆమె కేవలం కృష్ణునే చూస్తుందంటే ఆరాధన యొక్క ఆరాధన ఉండేదే కృష్ణుడి కోసము అది. కాబట్టి భక్తి అంటేనే కృష్ణుడి కోసమే, ఇంకా మిగతా వాళ్ళకి ఆ పదం వాడకూడదు అని కానీ సర్వసాధారణంగా వాడేస్తుంటారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏప్యన్య దేవతా భక్త, ఇతర దేవతల భక్తులు ఉన్నారు అర్జున అని వాడతాడు. అంటే మన దృష్టిలో, భౌతికమైన దృష్టిలో మనకు అనుకుంటాం వాళ్ళు కూడా భక్తులని, ఆ కోణంలో చెప్పారు. అది రాధారాణి. చాలా వేరే పురాణాల్లో, చాలా పురాణాల్లో ఉన్నాయి రాధారాణి గురించి లీలలు. ఒకసారి చిన్నపిల్లలు ఇద్దరు చాలా, కృష్ణుడు రాధారాణి. ఒకసారి రాధారాణిని వీళ్ళింటికి తీసుకొస్తారు కృష్ణుడింటికి. చిన్నపిల్లలు ఒకరింటికి ఒకరు వెళ్తుంటారు కదా, వెళ్తారా తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నతో చెప్తారు, నాన్న నాకు పూర్తి గుర్తులేదు కానీ సారమ్మ గుర్తుంది, వృషభ అని అడుగుతాడు, ఏమా అక్కడికి వెళ్ళావు బాగా సంతోషంగా ఉన్నావు అని. అంత బాగానే ఉంది అక్కడ, కన్నయ్య, కన్నయ్య అంటే ఎవరు, కన్నయ్య ఏంది, కొంతమందికి భిక్ష పెడుతున్నాడు కొంతమందికి పెట్టడం లేదు, అది బాధగా ఉంది నాకు, అందరికి పెట్టాలి కదా భిక్ష అంటుంది. పాత్ర లేని వాళ్ళకి పెట్టడం లేదు, పాత్ర ఉన్న వాళ్ళకే పెడుతున్నాడు. ఇదేంది పాత్ర లేని వాళ్ళకి పెట్టలేదు, పాత్ర ఉన్న వాళ్ళకే పెడుతున్నాడు. పాత్ర ఉంటే అమ్మ అన్నం పెట్టండి, పాత్ర ఉండాలి కదా నీ దగ్గర, ఏదో గిన్నె ఉండాలి కదా పట్టుకోవడానికి, లేదా బిచ్చగాలే లేదు. ఇప్పుడు ఇంత డబ్బులు అడుగుతున్నారు కాబట్టి అర్థం కాదు, ఏంది బిచ్చా కదా బిక్ష అంటాను, ఫోన్పేలోనా ఇచ్చేవాడు ఎంత మురుకుడే ఉండాలి. సరే ఇక్కడ రాధారాణి చెప్తుంది, కన్నయ్య పాత్ర ఉన్న వాళ్ళకి పెడుతున్నాడు, పాత్ర లేని వాళ్ళకి పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. పాత్ర అంటే భక్తికి అర్హత ఉన్న వాళ్ళకే పెడుతున్నాడు, అలానే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. నాకు అది ఒకటి దుఃఖం అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ రాధాభావం ఏంటి, సర్వజీవులని కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలి, కృష్ణుడు అందరి మీద కరుణ చూపించాలి. కృష్ణుడు నియమం పెట్టాడు, ఏం నియమం, అన్ని వదులుకుంటే నా దగ్గరికి రా. రాధారాణి ఏం చెప్తుంది, వాళ్ళు వదులుకోలేని స్థితిలో ఉన్నారు, అయినా వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలి కదా కన్నయ్య, ఎందుకు తీసుకోవటం లేదు. ఇది నాకు బాధగా ఉంది. ఈ భావాన్ని స్వీకరించే కృష్ణుడు శ్రీరాధార భావే ఏభే గౌరవతార్ హరే కృష్ణానాం గౌర్ కరిల ప్రచార్. ఇది రాధా భావం అంటే రాధారాణిని అర్థం చేసుకోవాలి. రాధారాణిని ఆరాధించడం అంటే హరే కృష్ణ మహామంత్రము అందరితో పలికించాలి, ఇది రాధారాణిని ఆరాధించడం. ఇది రాధాకృష్ణ లీల అర్థం చేసుకోవడం అంటే. అంతేగాని గోపికలు ఎక్కడ కలిచారు, కృష్ణుడు ఎక్కడ కలిచారు, ఏం చేశారు, ఏం చేశారు, అది మన స్థాయి కాదు. ఇది పట్టుకుంటే అది కట్టెను తెరుచుకుంటుంది, అప్రయత్నంగానే అర్థమైపోతుంది. అది మహాప్రభు మనకి ఇచ్చిన వెసులుబాటు. సంకీర్తనలో పాల్గొనండి, సంకీర్తన ఉద్యమానికి బాగా సేవ చేయండి. ఒకరోజు శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య నీకు దర్శనం అయిపోతుంది, సాక్షాత్ ఎదురుగానే గౌరంగి రాధాకృష్ణగా దర్శనం అయిపోతుంది. కాబట్టి శ్రీ రాధారా భావ ఏ బిహే గౌర అవతార్ హరే కృష్ణ నాం గౌరవ కరిల ప్రచారం. ఇది రాధారాణి ఏమైంది, అందరికీ ఇవ్వాలి అని ఆ భావంతో కృష్ణుడు రావడం వల్ల ఇతనికి అర్హత ఉందా లేదా, పాత్రత అంటే యోగ్యత ఉందా లేదా అని చూడట్లేదు. గరే గరే గియా ఇంటింటికి వెళ్తున్నాడు, తీసుకో తీసుకో తీసుకో, పాత్ర లేదు మా దగ్గర, నేనే పాత్ర ఇస్తాను తీసుకోను. బిచ్చగాడివి పాత్ర లేదంటున్నావు, అంతే బిచ్చగాళ్ళలో కూడా పరమ దరిద్ర బిచ్చగాడివి నువ్వు, పాత్ర తీసుకో నేనే ఇస్తా పాత్ర. ఆ పాత్రలు ఎక్కడున్నాయి, ఇస్కాన్ నుంచి సరఫరా అవుతున్నాయి. రాధారాణి భావం ఇది, ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి హరే కృష్ణ చెప్పించడం అంటే అది నిజంగా మనం రాధాష్టమి అర్థం చేసుకోవాలంటే చైతన్య మహాప్రభుని అర్థం చేసుకుంటే రాధారాణి అర్థమైపోతుంది. కాబట్టి సహజంగా ఇంట్లో కూడా చూడొచ్చు, తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఇద్దరు కరుణామయలే సంతానం పట్ల, ఇద్దరిలోనే ఎవరికి ఎక్కువ కరుణ ఉంటుంది, తల్లికి ఎక్కువ ఉంటుంది. తండ్రి ఏమైనా నియమం పెడతాయి, ఈ తప్పు చేశారు ఆ తప్పు, తల్లి పోనీ లేదు ఒక్కసారి పోనీ లేదు దగ్గర తీసుకో దగ్గర, తండ్రి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారు, తప్పు చేసింటారు ఏదన్నా ఏం చేస్తారు, అమ్మ కొంగు పట్టుకొని తల దాచుకొని అమ్మ వెళ్తుంటే అమ్మ వెనకే వెళ్తారు. మనంత నేరస్తులమే, కృష్ణుడు ఏంది తండ్రిని పట్టుకొని, నువ్వు లేకుంటే నేను బతకలేనా, నువ్వేనా నన్ను బతికించేది అని అంత ధిక్కరించి వచ్చాం మనం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, అయ్యా ధిక్కరణ ఉంటే నా దగ్గర రాలేవు అంటే నేను వదిలిపెట్టాను. రాధారాణి పోనీలే పోనీలే అని అని దగ్గర తీసుకోబోతుంది. అదే చైతన్య మహాప్రభు, ఏమీ చూసేది లేదు. వీళ్ళకి అర్హత ఉందా లేదా, ఏ స్థాయిలో ఉన్నారు, ఏమి లేదు. ఒకే ఒక్కటైతే చెప్పారు చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యం అడుగుతారు మహాప్రభు అందరికి భక్తిని ఇవ్వాలి విచక్షణ లేకుండా అని, మహాప్రభు ఒకటేమో చెప్తారు, భక్తులు అంటే అసూయ పడే వాళ్ళకి మాత్రం ఇవ్వను, మిగతా అందరికి ఇస్తాను, నా భక్తుల పట్ల అసూయ ఉంటే నేను ఇవ్వలేను కృష్ణ ప్రేమ. చివరికి వాళ్ళ అమ్మకే ఇవ్వలేదు, శచిమాతకే ఇవ్వలేదు కృష్ణ ప్రేమ. అపరాధం చేసింది నా భక్తుడి పట్ల, నా భక్తుడు అని కాదు ఒక భక్తుడికి అపరాధం చేసింది, మా అమ్మ నేను ఇవ్వను కృష్ణ ప్రేమ. తెలుసు కదా సంఘటన, తర్వాత దాని పరిహారానికి భక్తులందరూ ప్రణాళిక వేసి చివరికి ఆయన పాదధూళి శశి మాతకు లభించేట్టుగా చేయడం. అప్పుడు ఇప్పుడు అర్హత సాధించింది మా అమ్మ అని అప్పుడు కృష్ణ ప్రేమిస్తారు. కాబట్టి సొంత తల్లి అదెంత కాదు, రక్త సంబంధాలు కాదు అనేది అక్కడ చూసుకోవచ్చు. మా అందరికీ కృష్ణ ప్రేమ అందరికీ ఇస్తున్నాను. ఏ రూపంలో? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. అది ఇక్కడ రాధారాణి ఏదైతే బాధపడిందో అందరికి ఇవ్వట్లేదు కన్నయ్య అనేది ఆ భావం, రాధా భావద్యుతి సువలిత నవమి కృష్ణ స్వరూపము కృష్ణ చైతన్యం. రాధా భావద్యుతి రెండు స్వీకరించాడు కృష్ణుడు. ఏంటివి? రాధా భావం, ఇదే రాధా భావం. యారే దేకో తారకహో, యారే దేకి తారకహో కృష్ణ ఉపదేశ్. నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళకేం చెప్పు? హరే కృష్ణ చెప్పు, భగవద్గీత గురించి చెప్పు, భాగవత గురించి చెప్పు. ఇది రాధా భావం. ఆ భావం స్వీకరించాడు ఎవరు? కృష్ణుడు స్వీకరించింది రాధా భావ ద్యుతి వర్ణం. కృష్ణుడు ఏ వర్ణం? శ్యామవర్ణం. కానీ గౌరంగా గౌరీ వర్ణం. గౌరీ అంటే పార్వతిని అంటారు, రాధారాణి కూడా గౌరీ అని పేరు. గౌరాంగి, గౌరాంగ గౌరాంగి. అంగ అంటే శరీరం, అంగి అంటే స్త్రీ శరీరం, అంగ అంటే పురుష శరీరం. సో గౌరాంగ చైతన్య మాపుడు. గౌరాంగి ఎవరు? ఆకలిస్తున్నట్టుంది అందరి గౌరాంగి రాధారాణి. సో రాధా భావద్యుతి రెండు స్వీకరించాడు. రాధా భావము అంటే తల్లి భావం, ద్యుతి ఆమె వర్ణం, అది చైతన్య మహాప్రభు. శ్రీల రామానంద రాయితో మాట్లాడుతూ మాట్లాడుతూ మహాప్రభు ఏ దర్శనం అయింది? రాధాకృష్ణ దర్శనం అయిపోయింది. అందుగురించి మనకు ఆచార్యులు చెప్పేది ఏంటి? రాధాకృష్ణ అర్థం కాలేదు, రాధాకృష్ణ లీలలు అర్థం కాలేదు, ఇంత తల బాదుకొని అవసరం లేదు, ఏం చెయ్యి, గౌరంగను ఆరాధించు, నామ సంకీర్తన చేయి, నామ సంకీర్తన చేయి, చేయించు, చేసే వాళ్ళకి సహాయం చేయి, నువ్వు ప్రయత్నం చేయి. గౌరంగ ఆరాధన చేస్తే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణగా నీకు అప్రయత్నంగానే ప్రకటమైపోతారు, నీకు దర్శనం అవుతుంది. మనం పాడేది అదే రోజు ఉదయం లేచినాం ఏం పాడుతున్నాం? హరే కృష్ణ అంటే ఏంటి అర్థం? హర అంటే ఇక్కడ రాధ, రాధారాణి భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి, శక్తిని ప్రార్థన చేస్తున్నాం. ఓ భగవత్ శక్తి నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళు, సేవలో ఉంచు అని. మనకు ప్రత్యక్షంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి సేవ చేసే అంత లేదు, రాధారాణి ద్వారా వెళ్ళాలి. అందుగురించి హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. ఇక్కడ ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఉన్న రామ కూడా గౌడీ వైష్ణవులకి కృష్ణుడే. బలరాముడు వస్తుంది, శ్రీరాముడు వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇది వచ్చేసి కొంచెం లోతుగా చెప్పండి, సంబంధ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మహాప్రభుని అనుసరించే వాళ్లకు ఈ హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ రాధాకృష్ణ, హరే రామ కూడా రాధాకృష్ణే. రామ అంటే రమించేవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. రమతి ఇది రామ, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. అది వాడి సంబంధ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మంత్రము యొక్క ఫలితం. మహాప్రభు మనకి ఇచ్చింది ఏంటి? ఉన్నతమైనది రాధాకృష్ణ ప్రేమ. కాబట్టి గౌడీ గౌడీయ వైష్ణవులు. సరే ఇక్కడ సరే రాధా భావం అది, అందరికీ హరినామం ఇవ్వాలి, అందరికీ హరిని ఇవ్వాలి. ఆ భావంలో మహాప్రభు రావడం వల్ల వచ్చి ఏం చెప్పాడు మహాప్రభు? భూమి మీద ఉన్న అన్ని నగరాల్లో పల్లెల్లో ఈ హరికృష్ణ మంత్రం ఇవ్వాలి అని మనకు ఆదేశించాడు. అంటే ఎవరు ఆదేశించినట్టు? రాధారాణి ఆదేశం ఇది. రాధాభావంలో వచ్చాడు కదా, ఆయన భావం ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య, లేకుంటే రావద్దు, నువ్వు తప్పు చేసావు, అక్కడే దూరంగా ఉండదు అని ఒప్పుకుంటే రా. రాధారాణి పోనీలే పోనీలే దగ్గరికి కొంగు చాటున తీసుకొని వస్తాను. అది చైతన్య మహాప్రభు. కాబట్టి అన్ని పల్లెల్లో, అన్ని నగరాల్లో, అన్ని ఇళ్లలో హరే కృష్ణ 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 హరే రామ మారు మోగే విధంగా చేయాలి. అది నిజంగా రాధారానికి చాలా ఆనందం. కాబట్టి ఇప్పుడు మనకు రాధారాణి ఆరాధన ఉందా లేదా? ప్రతిరోజు ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. ఎవరికి అందిస్తే వాళ్ళకి హరే కృష్ణ చెప్పచ్చు. రాధారాణి నీ తల మీద చేయబెడుతుంది, ఆశీర్వదిస్తుంటుంది. ఎప్పుడు గుడికే రాలేకపోయాది అని ఏం సంబంధం లేదు. రావాలి గుడికి, సంగతిని తీసుకోవాలి, శిక్షణ తీసుకోవాలి. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ విన్నది, ఇక్కడ చూసినది, దాని గురించి వర్ణించడం, చింతించడం చేస్తూ ఉంటే ఎప్పుడు రాధారాణి నీతోనే ఉంటుంది. ప్రచారంలో ఉన్నంత వరకు, ప్రచారం గురించి ఆలోచిస్తున్నంత వరకు, లేదా ప్రచారానికి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తున్నంత వరకు నీకు రాధారాణి తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ నీ తల మీదనే ఉంటుంది. కేవలం ఆలోచిస్తున్నా సరే, చేయలేకున్నా ఎలా సహాయం చేస్తే బాగుంటుందో బాగుంది. అంత కరుణామయీ రాధారాణి, కరుణామయీ, కరుణామయుడు
కృష్ణుడు,
కరుణామయి కృష్ణుడు కంటే ఎక్కువ కరుణ చూపిస్తుంది రాధారాణి. రాధారాణి ఎవరు? ఆహ్లాదిని. ఇంకో కోణంలో చూస్తే మనం అంతో ఇంతో భౌతిక జీవితం నుంచి కొంచెం అయితే దూరం అయ్యి ఒక అడుగు రెండు అడుగుల వేశాం, తప్పటి అడుగులైనా సరే. కారణం ఏంటంటే ఆనందం ఉంది కాబట్టి. ఆనందం ఇచ్చేది ఎవరు? రాధారాణి ఇచ్చేది. మనకు హరే కృష్ణ పట్ల అంతో ఇంతో లేశ మాత్రమే ఆసక్తి ఉందంటే రాధారాణితో సంబంధం ఏర్పడింది. సంబంధం అంటే ఆమె ద్వారా కృష్ణుడికి సేవ అంతో ఇంతో అవుతుంది. కాబట్టి మన గౌడీయ పరంపరలో ఏంటంటే సాధారణంగా గురువు నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి కానీ లేదా రాధారాణి ప్రతినిధిగానే అయి ఉంటాడు. అయితే చైతన్య మహాప్రభు రావడానికి అంతరంగ కారణం, బహిరంగ కారణం రెండు ఉన్నాయి. బహిరంగ కారణం ఏంటి? ఈ హరే కృష్ణ మహామంత్ర ప్రచారం, అందరికీ నామ సంకీర్తన ద్వారా కృష్ణ ప్రేమను పంచడం. అంతరంగ కారణం ఏంటి? కృష్ణుడు చూశాడంట రాధారాణి నా భక్తి చేస్తుంది, ఏం చూసి ఇంత ఆకర్షితురాలైంది ఒకటి, రెండోది నన్ను ఆరాధిస్తూ ఎలాంటి ఆనందం పొందుతుంది, రెండోది మూడోది ఆమె ఆరాధన యొక్క గొప్పతనం ఏంటి, మూడు. ఈ మూడు తెలుసుకోవడానికి కృష్ణుడు ఆమె భావాన్ని స్వీకరించాల్సి వచ్చిందంట. ఆమె భావం స్వీకరిస్తేనే కదా అర్థమయ్యేది. ఆమె ఆరాధిస్తుంది, ఆరాధన స్థానంలో ఆయన, ఆ స్థానంలో ఈయన ఉంటేనే అర్థమవుతుంది ఎలా ఆరాధిస్తుంది, ఏం చూసి ఆకర్షితురాలైంది, ఎంత ఆనందం పొందుతుంది, ఆ ఆరాధన యొక్క గొప్పతనం ఏంటి, ప్రపంచమంతా శ్లాఘిస్తుంది కదా. అందుకు చైతన్య మహాప్రభుగా వచ్చారు. శ్రీశుల భక్తిసిద్ధాంత మహారాజు చెప్పింది విష్ణువుని ఆరాధించే వాళ్ళని వైష్ణవ అంటారు, విష్ణువుని అనుసరించే వాళ్ళు విష్ణువు గమ్యంగా. తర్వాత కృష్ణుణ్ణి కార్ష్ణేయ అంటారు, రాధారాణిని అనుసరించే వాళ్ళని గౌడీయ అంటారు. గౌరీ రా డా ఒకలాగా పలుకుతారు బెంగాలీలో, గౌరీయా గౌడీయ. ఇంకొక అర్థంలో గౌడ దేశాలు అంటారు వాటిని, బెంగాలు పంజాబ్ పంచగౌడ దేశాలు అవి. ఈ కోణంలో చూస్తే రాధారాణికి సంబంధించి రాధారాణి అనుసరణ, ఇప్పుడు రూప గోస్వామి సనాతన గోస్వామి వీళ్ళు ఎవరు? మంజరిలు. వీళ్ళు భక్తిసిద్ధాంత మహారాజ్ వీళ్ళు ఎవరు? మంజరిలు అంటే రాధారాణి యొక్క సక్కులకు సహాయం చేస్తున్నటువంటి చిన్న బాలికలు మంజరిలు. రూపమంజరి, గుణమంజరి వీళ్ళందరూ. ఇప్పుడు మనం రోజు ఏం పాడతాం? తులసీదేవి. తులసీదేవి ఎవరి సంబంధంలో ఉంటుంది? కృష్ణుడి సంబంధమే, కానీ ప్రత్యక్షంగా యువతో సంబంధం ఉంటుంది. రాధారాణి. మనం పాడేది ఏంటి? సఖి రాను గోత కోరు. సఖి, సఖిలను అనుసరిస్తూ వాళ్ళకి సేవ ఇవ్వమ్మా. సఖిల దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు కూడా సేవకురాలేవి కావాలి. బృందావనం సఖీరాను గత కరు సేవాధికారీ కరు నిజ నన్ను నీ దాసుడిగా అన్నట్లేదు అక్కడ, నన్ను నీ దాసిగా చేసుకో. దాసి అంటే ఇంకా అక్కడ రాధా రాధారని సేవకర కింద ఉన్న వాళ్ళకు సేవ చేసి వస్తుంది. దాసుడిగా అంటే కృష్ణుడికి వస్తుంది. కాబట్టి గౌడీయ వైష్ణవులు ఏకలే పురుష కృష్ణ అరసభ ప్రకృతి ప్రకృతి అదే ప్రకృతి పురుషుడు సేవ కోసమే ఉండేది. ఈ ప్రపంచంలో మనందరం పురుషుడు కావాలని, ఎవరు పురుషుడు కావాలని ప్రయత్నం చేస్తున్నారు అందరూ, నాది 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 అని చెప్పుకుంటూ. ఇక్కడ ఒక స్త్రీ శరీరంలో ఉన్న వాళ్ళు కూడా పురుష కావాలనే ప్రయత్నం చేస్తారు. పురుష అంటే ఏంటి? భోగించాలి. నేను భోక్త, నేను భోక్త, నేను భోక్త, నా పేరు, నా ప్రతిష్ట, నాది. కానీ ఆధ్యాత్మికంలో ఒక్కడే పురుషుడు ఒక్కడే, మిగతా అంతా ప్రకృతి. వైదిక సంస్కృతిలో చూడొచ్చు, వివాహం అయిన తర్వాత స్త్రీ వంట చేయాలంటే ఎవరిని అడుగుతుంది ముందు? మీకేం తినాలనిపిస్తుంది చెప్పండి ఈ రోజు అని. ఇది వింటే హాస్యంగా ఉంటుంది ఏమో. ఇక్కడ తింటావా తినవా అక్కడ ఉంది సీరియల్లో కన్నీళ్ళు గడిచేది పోతుంది అంటే అక్కడ చూడొచ్చు పురుష అనేది అనుకరణ అనుకోండి. శరీర దృష్టిలో అడిగేది వాస్తవంగా స్త్రీ అంటే పురుషుడు ఆనందం కొరకు. అదేవిధంగా జీవాత్మ ప్రకృతి ఏ పురుషుడు ఆనందం కొరకు? ఎంతమంది పురుషుడు? ఏకలే పురుష కృష్ణ ఆయన ఒక్కడే, మిగతా అంత భృత్య సేవకులు. ఆయన ప్రకృతి అంటే ఆయనకు ఆనందం కలిగించే వాళ్ళే మిగతా జీవాత్మలు అందరూ కూడా, మిగతా అంతా కూడా అన్ని శక్తి. భగవంతు శక్తులు చాలా ఉన్నాయి, వాటిలో అంతరంగ శక్తి ఇంకా రెండేంటివి? బహిరంగ శక్తి. ఎంతమంది తెలుసు మూడు శక్తులు? సరే, తటస్థ శక్తి ఎవరు? జీవు. ప్రాధారాన్ని తటస్థ శక్తే కాదా? ఈ మూడింటిలో దేంట్లోకి వస్తుంది? యశోదమ్మ ఖచ్చితంగా జీవాత్మ కాదు. గోపబాలు అది. కొంతమంది సాధన చేసి ఆ స్థితికి ఎదిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తటస్థ శక్తి. అంతరంగ శక్తిలోకి వెళ్తారు కానీ వాళ్ళు తటస్థ శక్తి అంతరంగ శక్తిలోకి వెళ్తారు, సాధన చేసి ఆ స్థాయికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు చాలా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి, నువ్వు స్త్రీ, కానీ రాజుతో వివాహం అయిన తర్వాత ఏమైపోతుంది? అంత మాత్రం చేత రాజు అయితే కావు కదా. రాజు స్థాయికి ఎదుగుతావు, నువ్వు రాజు అయితే కాలేవు. అలాగే జీవుడు తటస్థ శక్తే, సాధన చక్కగా చేసి భక్తి బాగా చేసుకొని అంతరంగ శక్తిలో ప్రవేశిస్తే ఎవరైతే సఖులు లేదా సఖీలు లేదా సఖులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా సేవ చేయగలవు. అంతేగాని నువ్వు తటస్థ శక్తి, నువ్వు తటస్థ శక్తిగానే ఉంటావు. ఆమె అమ్మాయి రాజు అయిపోలేదు, పెళ్లి చేసుకుంటూనే రాజు దగ్గరగా ఉండి అదే భోగాలు అనుభవిస్తుంది, వైభవం. కాబట్టి మనం తటస్థ శక్తి ఎప్పటికీ తటస్థ శక్తి లేదు, తటస్థ శక్తి దాంట్లో కలిసిపోయిందంటే ఏమో మాయావాదం అయిపోతుంది, మారిపోయింది. మొన్న మహారాజుని అడిగిన ప్రశ్న అదే నేను అడిగింది, భక్తి ప్రేమ మహారాజు గుర్తున్నా? ఉన్నామండి. తటస్థ శక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మారుతుందా అంటే మారేది ఏమేమి ఉండదు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తుంటావు, యశోదమ్మకు సహాయం చేస్తావు, కానీ యశోదమ్మ కాలేవు నువ్వు. యశోదమ్మ అవుతుంటే మాయావాదం అవుతుంది మళ్ళీ. ఇప్పుడు సఖీరానుగతకారు అంటే ఏంటి, సఖీలకు అనుగత, వాళ్ళ సేవకు వాళ్ళ కింద సేవకురాలుగా ఉంచండి. ఇది తులసికి ప్రార్థన చేస్తుంది. మరి ఈరోజు ప్రార్థన చేయాలి అందరు, మనందరం నిరాధారానికి. ఎక్కడ నిరాధారాన్ని గౌరంగా, గౌరాంగి, గౌరంగా, గౌరంగి భావ ద్యుతిలో వచ్చాడు కృష్ణుడు, ఆనే గౌరంగా. సో గౌరంగాని ప్రార్థన చేయాలి బాగా, రాధారాణిని ప్రార్థన చేయాలి బాగా, సేవ చేయాలి బాగా, జపం చేయాలి కృష్ణుడికి, ఇంకా బాగా చేయాలి. నీ కృష్ణుడికి సేవ చేయాలని ఉంది, సేవ చేయించుకోమాతో ఆ విధంగా తయారు చేయి తల్లి మమ్మల్ని. చాలా భౌతికమైన ఉన్నాయి, ఇంకా నీ కరుణా దృష్టి పడితే ఏదో అందో ఇంతో సేవ చేయగలము, ఎందుకంటే నువ్వు 24 గంటలు కృష్ణుడికి సేవ చేయడంలో చాలా నిపుణత గల వ్యక్తివు నువ్వు. నిపుణత అంటే ఏంటి, కృష్ణుడి యొక్క మనోభావాన్ని ముందే తెలుసుకొని ఏర్పాటు చేయడం, అది నిపుణత. అంత నిపుణత ఉంది అమ్మ నీలో, నాలో మొత్తం మూర్ఖత ఉంది, చెప్పినా కూడా చేయలేను నేను అని ప్రార్థన చేయాలి బలంగా దాదారాణి. ఇటు ఈరోజు కరుణామయి, కరుణాం కురుమతి, అదేది కరుణాం కురుమయి, రాధే రాధే మాధవ దయ, రాధే జయ జయ మాధవ దయ, గోకుల తరుణి మండలం, గోకుల తరుణి, గోకులంలో ఉన్న స్త్రీలందరికీ కూడా మహి, మహి అంటే అధ్యక్షురాల, దహమోదర రతి వర్ధన వేషి, భగవంతుడి యొక్క ఆనందం కోసము ఆమె వస్త్రధారణ చే అంత చక్కగా అలంకరించుకుంటున్నాను. గోపికలు వాళ్ళ కోసం అలంకరించుకోరు, బృందావనంలో వాళ్ళు కృష్ణుడు ఆనందపడాలి అని వాళ్ళు అలంకరించు, వాళ్ళ కోసం కాదు అలంకరించుకున్నారు. మనం కూడా తిలకం పెట్టుకోవాలో వద్దలకు పెట్టుకో, భగవంతుడి కోసం, భగవంతుడు సంతోషిస్తాడు. తిలకం కానీ కంటిమాల కానీ ఎవరి కోసం పెట్టుకోవాలంటే కృష్ణుడి కోసం పెట్టుకుంటాను. నేనేం భక్తుడినే కాదు, కృష్ణుడు సంతోషపడతాడు కనీసం నా అనుకరణ చూసైనా, భక్తిగా లేకుండా కృష్ణుడు ఆనందపడతాడు. రాధాష్టమి చాలా శుభదినం, అత్యంత శుభదినం. మొన్న చెప్పాను కదా ఇది ఇంట్లో పండుగ, ఇది కృష్ణాష్టమి
బయట పండుగ,
బయట చేసే ఇది ఇంట్లో పండుగ. అందరు అర్థం చేసుకోలేరు, అంతో ఇంతో జపం చేస్తూ చైతన్య మహాప్రభు గురించి విని ఉంది వాళ్ళ అర్థం అవుతుంది. అయితే ఇంకొక విషయం మర్చిపోయాను, ఇప్పుడు మహాప్రభు అంత దూరంగా ఉండేది స్త్రీలంటే, అంటే చూపిస్తున్నారు ఇలా ఉండాలి నీ మనోభావన అనేది. అయితే ప్రభుపాద అవకాశం ఇచ్చారు అందరు కలిసి సేవ చేసేదానికి, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సేవలో నువ్వు రుచి కలిగి ఉంటే నీకు స్త్రీ పురుష ఈ ఆలోచన రాదు. నీకు ఒకసారి ఒక బ్రహ్మచారి విదేశాల్లో ప్రభుపాద గుడిలో అంతా స్త్రీలే ఉన్నారు, నేను జపం చేయలేకపోతున్నా మనసు చెల్లించిపోతుంది, స్త్రీలు లేకుండా చేయాలి, వాళ్ళ పక్కన పెట్టాలి ఎక్కడ, ప్రభుపాద అడవికి వెళ్ళిపో నువ్వు, ఎందుకంటే నీవారికి మొత్తం స్త్రీలు ఉన్నారు ఎక్కడ చూసినా కూడా, అడవికి వెళ్ళిపో నువ్వు అంటే అర్థమైంది సాధ్యం కాదు. అది చైతన్యం పెంచుకో, కృష్ణ సేవ భావన పెంచుకో, అప్పుడు అందుగురించి అవకాశం ఇచ్చారు ప్రభుపాద. లేకుంటే వైదిక పరంగా అంటే కట్టుబాటు ప్రకారంగా చూస్తే చాలా దూరం ఉన్నారు. అదే అయితే ఒకటి చెప్పారు ఏంటి ప్రభుపాద, వీళ్ళంతా యువతి యువకులు సోదర సోదరి మనుల్లాగా కలిసి సేవ చేయాలి. ఇప్పుడు ఇంట్లో అన్న చెల్లెళ్ళు ఉంటారు, అక్క తమ్ముడు ఉంటారు, ఉండరా? మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు. అలా ఉండాలి సంబంధము, అలా సంబంధం ఉండాలి. ఎప్పుడు వస్తుంది అలా సంబంధం? ఒకే కుటుంబం అన్నప్పుడు వస్తుంది. ఆ పక్కింటి అమ్మాయితో అలా ఉంటాడు అబ్బాయి, ఉండలేడు. అయితే ఒకే కుటుంబం అనే భావన ఎప్పుడు వస్తుంది నీకు? కృష్ణ సేవ, కృష్ణుడు సుప్రీము, కృష్ణుడు భోక్త అని ఉన్నప్పుడు నేను సేవకుడు, నేను మా చెల్లెలు కూడా సేవకురాలి, అవి మా చెల్లెలు అని అలాంటి భావన వస్తుంది. అప్పుడు నీకేం తేడా ఉండదు. అందుగురించి అవకాశం ఇచ్చారు ప్రభుపాదు. ఇంకొకటి ఏదో గుర్తొచ్చింది, చాలా ముఖ్యమైన విషయం వచ్చింది. నేను మా ప్రార్థన చేయండి ఈరోజు. కరుణామయి కరుణాం కురుమయి కరుణాభరితే, కరుణకు రూపం ఇస్తే నువ్వే అమ్మా. ఎవరు కరుణ ఎలా ఉంటుందంటే నీ రూపంలో ఉంటుంది కరుణ, కృప. అందుకే గురువుని కృష్ణ కృపామూర్తి అంటారు. కృష్ణ కృపామూర్తి, కృష్ణ కృపనిచ్చేది ఎవరు? రాధారాణి. రాధారాణి ప్రతినిధి గురువు. కాబట్టి కృష్ణుడి కృపకు రూపము ఇస్తే అది గురువుగా. ఇంకొకటి ఈ అనైతిక విషయానికి దానికి వస్తే చిన్న విషయం, కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు, స్త్రీల హృదయంలో లేదా ఉన్నాడు. ఆ విధంగా చూస్తే ఇంకా ప్రతి స్త్రీ అనైతికమే ఈ మూర్ఖుల ప్రకారం చూస్తే కదా. అందరి హృదయంలో పరమాత్మగా ఉన్నప్పుడు లోపలే పెట్టుకున్నావు నన్ను కాకుండా ఇంకొక పురుషుని పెట్టుకున్నావు హృదయంలో నువ్వు, పరమ అనైతికం అది. ఇంకా ఎవరైనా పరపురుషుతో సంబంధం పెట్టుకుంటే భర్త సహించలేడు. ఒకవేళ భార్య గొప్ప కృష్ణ భక్తురాలైందనుకో సంతోషపడతారు? సంతోషపడరా? ఏ నువ్వు పరపురుషుతో సంబంధం పెట్టుకున్నావు అంటారు ఎవరు? పరమ పురుషుడితో సంబంధం పెట్టుకున్నావు మంచిది. బ్రాహ్మణ పత్నులు చూడండి, బ్రాహ్మణ పత్నులు నువ్వు వాళ్ళ భర్తలు కీర్తిస్తున్నారా లేదా? ఏం కీర్తించారు? చాలా భాగ్యవంతురాలు మీరు, మీలాంటి వాళ్ళు మాకు భార్యగా ఉండడం మహాభాగ్యం. ఎందుకు పరమ పురుషుడితో సంబంధం పెట్టుకున్నారు మీరు? అక్కడ అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు పరమ పవిత్రుడు కాబట్టి అనైతికం అనేది ఉండదు. అలా ఉంటే ఏ భర్త కూడా తన భార్యతో కృష్ణ భక్తి చేపించడు, చేయనివ్వడు. అంటే ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే పరమాత్మగా హృదయంలో ఉన్నాడు కదా, ఇంక ఎలా విడదీస్తావు? ఎలా విడదీస్తావు? నీ భార్యను విడది, హృదయంలో ఉన్న పరమాత్మ తీసే పక్కకు. అప్పుడు నువ్వు నైతికంగా జీవించు. పరమాత్మ తీసేసి నీ భార్య హృదయంలో నుంచి అప్పుడు నైతికంగా జీవించవచ్చు. అది ఎవరు కక్కయ్యా? ఎవరు చక్రాలు కనపడతాయంట అని మొత్తం కత్తి తీసుకొని వాళ్ళ భార్యను ఆరు ముక్కలు చేశాడు, ఆరు చక్రాలు. ఎక్కడ అంత రక్తమే కనిపిస్తుంది అన్న. నువ్వు కూడా పరమాత్మను వేరు చేసి సాధ్యం కాదు. ఇదంతా మూర్ఖత్వం, భగవంతుని నిందించడం, మాయకు లోనైపోయి అనుభవించాలి అనేది అక్రమ కోరికల వల్ల ఇది అలాంటి ఆలోచిస్తుంది. రాధారాణి కరుణ వల్ల తప్పు, అది తప్పు అని తెలుసుకున్నాం మనం, ప్రయత్నం చేస్తున్నాము, అది రాధారాణి కరుణ. లేదు మన చేతిలో జపమాల ఉంది, ఏం అర్హత ఉంది మనకు? కేవలం రాధారాణి కరుణ, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఒకటి రాధారాణి కరుణ. 10 మందికి పంచాలి, అది కూడా ప్రార్థన చేయాలి, బాగా జపం చేయాలి, కీర్తన బాగా చేయాలి, 10 మందికి నీ గురించి నీ కోరిక తీర్చాలి, నీ కోరిక తీరే విధంగా సేవ చేయాలి అమ్మ నేను అని గౌరవంగా ప్రార్థన చేయాలి. మహారాజ్ ఇది కూడా చెప్పారు, ఎవరో ప్రశ్న అడిగారు, రాధా రాధా భావం తీసుకొని వచ్చాడు గౌరవంగా, మరి గదాధర్ పండిట్ రాధారాణే కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు గదాధర్ పండిట్ రాధారాణి? రాధాభావము, రాధాద్యుతి వర్ణం తీసుకొని వచ్చాడు. మళ్ళీ రాధారాణి ఎందుకు వచ్చింది గదాధర పండిట్గా అంటే, చూస్తాం ఎలా ఎలా చేస్తాడో చూద్దాం, నా భావం తీసుకొని వచ్చాడు కదా, ఏం చేస్తాడు ఎలా చేస్తాడు చూద్దాం అని పక్కన నుండి చూడడానికి వచ్చిందంట గదాధర పండిట్గా. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తుంది భార్య, వంట చేస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి గరిట నా చేతికి ఇవ్వు నేను చేస్తాను అంటే
పక్కన నోడుకొని
చూస్తాడు, చూస్తాం ఎలా చేస్తాడు అబ్బా చూస్తాం. వంటలు వచ్చా? అలానే రాధారాణి చూడడానికి వచ్చింది, ఏం చేస్తాడు కృష్ణుడు నా భావంలో వచ్చాడు కదా ఏం చేస్తాడు చూద్దామని. అందుకు గౌరీ గదాధర ఆరాధన రాధాకృష్ణ ఆరాధనతో సమానం. చాలా తక్కువ చోట్ల ఉన్నాయి, శ్రీ భక్తినాథ్ ఠాకూర్ గౌరీ గదాధర ఆరాధన ఉంది, ఇంకో చోట ఉంది సర్వం భట్టాచార్యుల తమ్ముడేం వాళ్ళ దగ్గర గౌరీ గదాధర విగ్రహాలు ఉన్నాయి. గౌరీ నిత్యానందం అంటారు మనకు, గౌరీ గదాధర చాలా అయితే అంతా నిత్యానంద ప్రభు కృప ఇచ్చేస్తారు మొత్తం. ఆరాధన అయితే ఉంది, గౌరీ గదాధర ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ప్రభుపాది ఇచ్చింది నితాయి గౌరంగా ఆరాధన చేస్తే నిత్యానంద ప్రభే మనల్ని బృందావనంలోకి తీసుకొని వెళ్తాడు. ఆర్ కవి నితాయి చందే కరుణాయవి. తర్వాత జుగల ప్రీతి, జుగల ప్రీతి అంటే రాధాకృష్ణ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది నాకు అంటే నిత్యానంద ప్రభు కరుణ ఉంటేనే అర్థమవుతుంది. నిత్యానంద ప్రభు కరుణ ఉంటేనే నా హృదయం శుద్ధం అవుతుంది, అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి గురువు కరుణ లేకుండా హృదయం శుద్ధం కాదు, అది ఉదయం చెప్పారు కదా. అసలు మా ఈశ్వరపురి సాక్షాత్ మహాప్రభుకి గురువు ఎలా అయ్యాడు? పాండిత్యం వల్లన, తన గురువుకు సేవ చేసి సంతృప్తి పరిచాడు కాబట్టి మాధవేంద్రపురి. ఈరోజు ప్రభుపాదని ఇంత ఆరాధిస్తున్నాం మనం ఎందుకు? వాళ్ళ గురువుకు సేవ చేశాడు, గురువు ఆశీర్వాదం లే గురువు ఆశీర్వాదం ద్వారానే గౌరంగా లేదా నిత్యానంద ప్రభు కరుణ రాధారాణి కరుణ వచ్చేది, ప్రత్యక్షంగా మనకు దొరికేది కాదు. అందుగురించి మనకు సంఘం పెట్టారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్యం పరిపూర్ణంగా ఎవరు కలిగి ఉంటారు? రాధారాణి. అందుగురించి ఆమెకు ఇంకొక పేరు కృష్ణమయ్యి అంటారు, కృష్ణమయ్యి నిలవెత్తున ఆమె చైతన్యం కృష్ణమయమే. కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో ఎదగాలంటే రాధారాణి ఏం చేస్తుంటుంది ఎప్పుడు? కృష్ణుడి సేవకు ఇతరులని తీసుకొని వస్తుంది. మీరు రండి సేవ చేయండి, మీరు రండి సేవ చేయండి, మీరు రండి, అందరినీ జీవులందరినీ తీసుకొస్తుంటుంది. ఇంకా చెప్తుందండి కృష్ణుడికి, కృష్ణ వీళ్ళు చాలా బాగా సేవ చేస్తారు, నాకంటే కూడా బాగా సేవ చేస్తారు, తీసుకో దగ్గర తీసుకోవాలి. మనం కూడా ఆ విధంగా మన చుట్టూ ఉన్న భక్తులు బాగా ప్రోత్సహించాలి, మీరు బాగా చేస్తున్నారు చేయండి, మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, నాకు వీలైనంత నేను చేస్తాను, ఇటువంటి భావన పెంపొందించుకుంటే ఇది రాధా భావం. నేనే చేస్తున్నాను, నాకు సహాయం చేయొచ్చు కదా, నువ్వు నా కింద ఉండొచ్చు, నేను వాస్తవంగా మీ కింద ఉండాల్సింది వాడిని, మీకు చేస్తాను, ఏదైనా సహాయం చేస్తాను, మీరు చేయండి. ఇది ఆధ్యాత్మిక స్థాయిలో వచ్చే ఆలోచన. అంత సులభంగా రాదు, అది సమయం పడుతుంది. ప్రార్థన చేయడం, ప్రయత్నం చేయడం, ఈ రెండు వదిలి పెట్టకూడదు. ప్రయత్నం ఉండాలి, ప్రార్థన రెండు ఉండాలి, రెండు ఉంటే సాధ్యమవుతుంది. ప్రార్థన చాలా ఫలవంతమైనది, ఫలితాన్ని ఇస్తాయి. అంటే తీవ్రతను బట్టి, ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టి. నిన్న ఒక నందికొట్కూరు నుంచి ఒక మాతాజీ వచ్చింది, జపం చేస్తుంది ఆమె, మొదలు పెట్టినప్పటి నుంచి ఏకాదశి నిర్జల చేస్తుందని చెప్తుంది. నేను ఏకాదశి రోజు కృష్ణుడి దగ్గర ఒక గ్లాస్ నీళ్లు పెట్టి తులసి వేసి ప్రార్థన చేస్తాను, కృష్ణ ఈ ఒక్క గ్లాస్ నీళ్లు తాగుతాను, రేపు ఉదయం పారణ సమయం వరకు నాకు దప్పిక కాకుండా ఆకలి కాకుండా నువ్వే శక్తిని ఇవ్వాలి, నేను నీ గురించి స్మరించుకోవాలనుకుంటున్నాను, తీవ్రంగా ప్రార్థన చేస్తాను, ఆ ఒక్క గ్లాస్ నీళ్లు తాగుతాను అంతే. నాకు ఏమనిపించలేదు, ఇన్ని ఏకాదశులు ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు అనిపించింది అమ్మో ఎంత గొప్ప భక్తురాలు అయినా ఆమె ప్రార్థనలో ఇంత శక్తి పొందిందంటే, ఎన్ని ఏకాదశులు నేను ఇస్కాన్లో చేరి ఒక్క ఏకాదశి ఒకటో రెండు సార్లు బిజీలో ఉన్నా, అది కూడా పారణ సమయాన్నే స్మరించుకుంటున్నా జపం చేసేటప్పుడు, హరే కృష్ణ హరే కృష్ణ, ఆరున్నర ఎప్పుడవుతుంది ఆరున్నర ఎప్పుడవుతుంది అని. ఆ మాతాజీ చూడు ఎంత ఆమె ముఖంలో కూడా అంత తేజస్సు, అంత పట్టుదల, చాలా సరళత్వం అనిపిస్తుంది. మనం ప్రార్థన చేయడం లేదు, ప్రార్థన చేస్తే భగవంతుడు శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం ప్రార్థన చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు. మన మనసు అది వచ్చింది ఎందుకు ఒప్పుకోదు అంటే అహంకారంతో. ఆమె చూడు ఎంత సరళమైన ఉంటుంది, సాధారణంగా చెప్పుకోరు అలా ఎవరు, చాలా చిన్న బిడ్డలాగా మాట్లాడుతుంది వచ్చి, అహంకారంతో ఏం చెప్పలేదు. చాలా చిన్న పిల్లలు చెప్పుకుంటారు చూడు, అమ్మ అమ్మ నువ్వు స్కూల్లో మార్కులు వచ్చాయి అమాయకత్వం చాలా చెప్పుకుంటున్నాను. ఎంత స్వచ్ఛమైన హృదయము ప్రార్థన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ శ్రీమద్భాగవతం కి జయ, శ్రీ వసుందరి కి జయ, శ్రీ రాధాష్టమి మహామహోత్సవం కి జయ, శిశుల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. పది పదికి కీర్తన ఉంటుంది, కొంచెం సేపు విరామం.